ఓం శాంతి. మురళీ డేట్ 25/9/2025. ఈ రోజు బాబా చెప్తున్నారు, ఈ డ్రామా కరెక్ట్ గా తయారయ్యింది, ఎవరికి ఏ పాత్ర లభించిందో ఆ పాత్రే వహిస్తున్నారు. డ్రామా గురించి యథార్థంగా అర్థం చేసుకోవాలి. మనందరం బాగా యోగం చేసినప్పుడే బాబా ప్రత్యక్షత బాగా జరుగుతుంది. జ్ఞాన ఖడ్గానికి స్మృతి అనే పదునుండాలి. యోగం ద్వారానే శక్తి లభిస్తుంది. ఇప్పుడు ఆ యోగ పదును తక్కువగా ఉంది. స్వయానికి ఆత్మ అనుకుని బాబాని జ్ఞాపకం చేస్తే నావ తీరానికి చేరుకుంటుంది. బాబా ప్రత్యక్షత జరగాలి అంటే బాబా పిల్లలలో యోగ బలం పెరగాలి. ఏ దేవాలయం చూసినా మనకనిపించాలి, ఒకప్పుడు మేము ఈ విధంగా ఉన్నాం, ఇప్పుడు మరలా ఇలా తయారవుతున్నాము. గ్రహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి. ఇంట్లో అందరూ జ్ఞానంలో లేకపోవచ్చు. కొందరు జ్ఞానం తీసుకున్న హంసలు, జ్ఞానం తెలియని కొంగలు కూడా ఉంటాయి. కానీ చాలా యుక్తిగా నడుచుకోవాలి, సహించాలి, సర్దుకొని నడవాలి. సేవలో సఫలత పొందాలి అంటే రెండే రెండిటిపైన ధ్యాసుంచండి. ఒక్కటి సంస్కారాలు కలుపుకునే ఐక్యత ఉండాలి. రెండు మనం సంతుష్టంగా ఉండాలి, ఇతరులను కూడా సంతుష్టపరచాలి. ఎప్పుడు కూడా పరస్పరం స్నేహ భావంతో, శ్రేష్టమైన భావనతో సంపర్కంలోకి రండి. ఇతరుల మధ్యలో ఉంటూ రకరకాల భావాలు కాదు, స్నేహ భావం, శ్రేష్టత భావనుండాలి. అప్పుడే ఈ రెండు సర్టిఫికేట్లు లభిస్తాయి. అప్పుడు మన జీవితం అనే దర్పణంలో బాబాని ప్రత్యక్షం చెయ్యగలుగుతాము. ఆత్మిక స్థితిలో స్థితయ్యి అనేక ఆత్మలకు ప్రాణదానం చేసినట్లయితే అందరి నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరం మనందరం సఫలత మూర్తులము. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, ఈ డ్రామా ఆట ఖచ్చితంగా కొనసాగుతుంది. ఎవరిచే ఏ గడియలో ఎటువంటి పాత్ర జరగాలో అదే పునరావృతమవుతుంది. ఈ విషయాన్ని యథార్థ రీతిగా అర్థం చేసుకోవాలి. ప్రశ్న, పిల్లలైన మీ యొక్క ప్రభావం ఎప్పుడు వెలువడుతుంది? ఇప్పటి వరకు ఏ శక్తిలో లోటుంది? జవాబు, యోగంలో దృఢంగా అయినప్పుడే ప్రభావం వెలువడుతుంది. ఇప్పుడు ఆ పదును లేదు. స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది. జ్ఞాన ఖడ్గంలో స్మృతి అనే పదును కావాలి. ఇది ఇప్పటి వరకు తక్కువగా ఉంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేసినట్లయితే మీ నావా తీరానికి చేరుకుంటుంది. ఇది ఒక్క క్షణ విషయం. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి అని ఒక్కరినే అనటం జరుగుతుంది. మిగిలిన వారందరూ ఆత్మలే, వారిని పరమాత్మ అని అంటారు. నేను కూడా ఒక ఆత్మనే అని బాబా అంటారు. కాని నేను ఉన్నతోన్నతమైన వాడిని సత్యమును. నేనే పతిత పావనుడిని మరియు జ్ఞాన సాగరుణ్ణి. పిల్లలను విశ్వానికి అధిపతులుగా చేసేందుకు నేను భారతదేశంలోకే వస్తాను అని బాబా అంటారు. ఒకప్పుడు మీరే అధిపతులుగా ఉండేవారు కదా, ఇప్పుడు మీకు ఆ స్మృతి కలిగింది. మొట్టమొదట మీరు సత్యయుగంలోకి వచ్చారు. మళ్లీ పాత్రను అభినయిస్తూ 84 జన్మలు అనుభవించి ఇప్పుడు అంతిమంలోకి వచ్చేశారు అని బాబా పిల్లలకు స్మృతిని కలిగిస్తున్నారు. ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ నాశనం లేనిది, శరీరము నశ్వరమైనది. ఆత్మనే దేహం ద్వారా ఆత్మలతో మాట్లాడుతుంది. ఆత్మ అభిమానులుగా ఉండకపోతే తప్పకుండా దేహ అభిమానం ఉన్నట్లే. నేను ఆత్మను అన్న విషయాన్ని అందరూ మర్చిపోయారు. పాపాత్మ, పుణ్యాత్మ, మహాత్మ అని అంటూ ఉంటారు. వారెవరూ పరమాత్మగా అవ్వలేరు. ఎవ్వరూ తమను తాము శివ అని పిలుచుకోలేరు. శరీరాలకు శివ అన్న పేరు ఎంతో మందికి ఉంది. ఆత్మ ఎప్పుడైతే శరీరంలోకి ప్రవేశిస్తుందో అప్పుడే దానికి పేరు లభిస్తుంది. ఎందుకంటే శరీరం ద్వారానే ఆత్మ పాత్రలను అభినయించవలసి వస్తుంది. ఆ తర్వాత మెల్లగా మనుష్యులు శరీర అభిమానంలోకి వచ్చి నేను ఫలానాను అని భావిస్తారు. ఇప్పుడు నేనొక ఆత్మను అని మీరు భావిస్తారు. మేము 84 జన్మల పాత్రను అభినయించాము. ఇప్పుడు మేము ఆత్మను అని తెలుసుకున్నాము. సతోప్రధానంగా ఉన్న ఆత్మనైన నేను మళ్లీ ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యాను. ఎప్పుడైతే ఆత్మలన్నింటిపైన పాప భారం పడుతుందో అప్పుడే బాబా వస్తారు. బంగారంలో కల్తీ కలుస్తుంది కదా. అలాగే మొట్టమొదట మీరు స్వచ్ఛమైన బంగారంగా ఉండేవారు. ఆ తర్వాత మళ్లీ వెండి, రాగి, లోహము మొదలైనవి కలిసి పూర్తిగా నల్లగా అయిపోయారు. ఈ విషయాలు ఇంకా ఎవరు అర్థం చేయించలేరు. అందరూ ఆత్మ నిర్లేపి మరి అందులో మలినాలు ఎలా కలుస్తాయి అని అంటారు. ఈ విషయం బాబా పిల్లలకు అర్థం చేయించారు. నేను భారతదేశంలోకే వస్తాను అని బాబా అంటారు. ఎప్పుడైతే పూర్తిగా తమో ప్రధానంగా అవుతారో అప్పుడే నేను వస్తాను. బాబా ఖచ్చితంగా తన సమయంలోనే వస్తారు. డ్రామాలో ఖచ్చితంగా ఆట కొనసాగుతుంది కదా. ఏ పాత్ర ఏ గడియలో జరగవలసి ఉంటుందో ఆ సమయంలో మళ్లీ పునరావృతమవుతుంది. అందులో కొద్దిగా కూడా మార్పు వచ్చే అవకాశముండదు. అది హద్దు డ్రామా, ఇది అనంతమైన డ్రామా. ఇవన్నీ బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. మీరింతవరకు ఏ పాత్రనైతే అభినయించారో అది అంతా డ్రామా అనుసారంగా చేశారు అని బాబా అంటారు. మనిషి మాత్రలెవ్వరికీ రచయితను గురించి గాని, రచన ఆది మధ్య అంతముల గురించి కాని తెలియదు. ఋషులు మునులు మొదలైన వారు కూడా నీతి నీతి అంటూ వచ్చారు. మిమ్మల్ని ఎవరైనా మీకు రచయిత మరియు రచనల ఆది మధ్య అంతముల గురించి తెలుసా అని ప్రశ్నిస్తే మీరు వెంటనే తెలుసు అని చెప్తారు. అది కూడా మీరు ఇప్పుడే తెలుసుకోగలుగుతారు. మళ్ళీ ఇంకెప్పుడూ తెలుసుకోలేరు. కేవలం పిల్లలైన మీకు మాత్రమే రచయిత మరియు రచనల ఆది మధ్య అంతం గురించి తెలుసు అని బాబా అంటారు. అచ్చా, ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఎప్పుడుంటుందో మీకు తెలుసా? తెలియదు. వారిలో జ్ఞానమేమీ లేదు. ఇది ఆశ్చర్యం కదా. మాలో జ్ఞానం ఉన్నది అని మీరంటారు. ఈ విషయాలు కూడా మీకు తెలుసు. బాబా పాత్ర ఒకే ఒక్కసారి ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వటమే మీ లక్ష్యం. అలా అయిపోతే ఇక చదవవలసిన అవసరమే ఉండదు. బ్యారిస్టర్గా అయిపోయాక మళ్లీ చదవరు కదా. మరి చదివించే ఆ తండ్రిని కూడా స్మృతి చెయ్యాలి కదా. బాబా మీకు అన్నీ సహజంగా చేశారు. ముందు స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా మళ్లీ మళ్లీ మీకు చెప్తూ ఉంటారు. నేను బాబాకు చెందిన వాడిని అని పిల్లలంటారు. మీరు నాస్తికులుగా ఉండేవారు, ఇప్పుడు ఆస్తికులుగా అయ్యారు. ఆస్తికులు నాస్తికులు అన్న ఈ పదాలు ఈ సమయానికి చెందినవే. అక్కడ ఈ పదాలే ఉండవు. ఇలా అడగవలసిన అవసరమే అక్కడ ఉండదు. ఇక్కడ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. కావుననే రచయిత మరియు రచన గురించి మీకు తెలుసా అని అడుగుతారు. అప్పుడు వారు తెలియదు అని చెప్తారు. బాబానే వచ్చి తన పరిచయాన్ని ఇస్తారు. అలాగే రచన ఆది మధ్య అంతముల రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. బాబా అనంతమైన రచయిత అని పిల్లలకు అర్థం చేయించటం జరిగింది. అలాగే ఇతర ధర్మ స్థాపకులు కూడా తప్పకుండా ఇక్కడకు వస్తారు. ఇబ్రహీం, క్రీస్తు మొదలైన వారు ఎలా వస్తారో మీకు సాక్షాత్కారం చేయించటం జరిగింది. వారందరూ అంతిమంలో ఎప్పుడైతే ఈ జ్ఞానం బాగా వ్యాపిస్తుందో అప్పుడు వస్తారు. పిల్లలు దేహ సహితంగా దేహపు సర్వధర్మాలను త్యజించి నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. ఇప్పుడు సన్ముఖంగా కూర్చున్నారు. మిమ్మల్ని మీరు దేహంగా భావించకండి. నేనొక ఆత్మను, స్వయాన్ని ఒక ఆత్మగా భావించి బాబాని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ నావ తీరానికి చేరుతుంది. ఇది ఒక్క క్షణపు విషయం. ముక్తిలోకి వెళ్లేందుకే అర్ధకల్పం భక్తి చేస్తారు. కాని ఏ ఆత్మ తిరిగి వెనకకు వెళ్లలేదు. 5000 సంవత్సరాల ముందు కూడా బాబా ఈ విషయాన్ని అర్థం చేయించారు. ఇప్పుడు కూడా అర్థం చేయిస్తున్నారు. శ్రీకృష్ణుడు ఈ విషయాలను అర్థం చేయించలేడు. అతడిని తండ్రి అని కూడా పిలవరు. తండ్రులు ముగ్గురు. వారు లౌకిక, అలౌకిక మరియు పారలౌకిక తండ్రులు. హద్దు తండ్రి, లౌకిక తండ్రి, అనంతమైన ఆత్మిక తండ్రి, పారలౌకిక తండ్రి. ఇతను సంగమ యుగానికి చెందిన అద్భుతమైన తండ్రి. ఇతడిని అలౌకిక తండ్రి అని పిలవటం జరుగుతుంది. ప్రజాపిత బ్రహ్మను ఎవరూ స్మృతి చెయ్యరు. అతను మన గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే పూర్వజుడు. ఈ విషయం బుద్ధిలోకి రాదు. ఆది దేవ్ ఆడం అని కూడా అంటారు, కాని కేవలం నామం మాత్రంగా అంటారు. మందిరాలలో కూడా ఆది దేవుని చిత్రాలు ఉన్నాయి కదా, మీరు అక్కడికి వెళితే ఇవి మా స్మృతి చిహ్నాలు అని మీరు భావిస్తారు. ఇక్కడ బాబా కూడా కూర్చున్నారు, మనం కూడా కూర్చున్నాం. ఇక్కడ బాబా చైతన్యంగా కూర్చున్నారు, అక్కడ జడ చిత్రాలను పెట్టారు. పైన స్వర్గ చిత్రాలు కూడా సరిగ్గా ఉన్నాయి. ఎవరైతే ఈ మందిరాన్ని చూశారో వారు వీటిని అర్థం చేసుకోగలరు. ఇప్పుడు బాబా మనకు చైతన్యంగా రాజయోగాన్ని నేర్పుతున్నారు. ఆ తర్వాత మందిరాలను తయారు చేస్తారు. ఈ విషయాలు స్మృతిలోకి రావాలి. ఇవన్నీ మన స్మృతి చిహ్నాలే. ఈ లక్ష్మీనారాయణలుగా ఇప్పుడు మనం తయారవుతున్నాం. మెట్లు దిగుతూ వచ్చామో, ఇప్పుడు మళ్లీ ఇంటికి వెళ్లి రామరాజ్యంలోకి వస్తాము. చివరిలో రావణ రాజ్యం ఉంటుంది. మళ్లీ మనం వామ మార్గంలోకి వెళ్ళిపోతాము. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఈ సమయంలో మనుష్య మాత్రులందరూ పతితులుగా ఉన్నారు. కావుననే హే పతిత పావన, వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చెయ్యి, దుఃఖాలను హరించి సుఖానికి దారిని చూపించు అని అంటారు. భగవంతుడు తప్పకుండా ఏదో ఒక వేషంలో వస్తాడు అని కూడా అంటారు. ఇప్పుడు కుక్క, పిల్లి, రాయి, రప్పలు మొదలైన వాటిలోకైతే భగవంతుడు రాడు కదా, భాగ్యశాలి రథంలోనే వస్తాడు అని గాయనం చెయ్యబడింది. నేను ఈ సాధారణ తనువులోకే ప్రవేశిస్తాను అని స్వయంగా బాబానే అంటారు. ఇతడికి తన జన్మల గురించి తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు, ఇతడి అనేక జన్మల అంతిమ జన్మలో ఎప్పుడైతే వానప్రస్థ అవస్థ ఏర్పడుతుందో అప్పుడు నేను ఇతనిలోకి ప్రవేశిస్తాను. భక్తి మార్గంలో పాండవుల చిత్రాలను చాలా పెద్దగా తయారు చేశారు. రంగూన్లో బుద్ధుని చిత్రం చాలా పెద్దగా ఉంది. ఏ మనిషి ఇంత పెద్దగా ఉండడు కదా. పిల్లలకిప్పుడు నవ్వొస్తుంది. రావణుడి చిత్రం ఎలా తయారు చేస్తారో చూడండి. దినప్రతిదినం దానిని పెద్దదిగా చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం తగలబెట్టే ఈ వస్తువు అసలేమిటి? ఇటువంటి శత్రువు ఎవరైనా ఉంటారా? శత్రువు చిత్రాన్ని తయారు చేసి తగలబెడతారు కదా. అచ్చా రావణుడు ఎవరు? అతడు ఎప్పుడు శత్రువుగా అయ్యాడు? అతడిని ప్రతి సంవత్సరం ఎందుకు తగలబెడతారు? ఈ శత్రువుని గురించి ఎవ్వరికీ తెలియదు. అసలు దానికి అర్థం ఎవరికీ ఏమాత్రం తెలియదు. వారందరూ రావణ సాంప్రదాయానికి చెందిన వారు అని, మీరు రామ సాంప్రదాయానికి చెందిన వారు అని బాబా అర్థం చేయించారు. గ్రహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వండి మరియు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. బాబా హంస మరియు కొంగ కలిసి ఎలా ఉండగలవు? గొడవలవుతూ ఉంటాయి అని అంటారు. అవి తప్పకుండా జరుగుతాయి, సహించవలసి ఉంటుంది. ఇందులో చాలా యుక్తులు కూడా కావాలి. బాబాను అన్ని రహస్యాలు తెలిసిన వాడు అని కూడా అంటారు కదా. హే భగవంతుడా, దుఃఖాలను హరించు, దయచూపించు, ముక్తినివ్వు అని అందరూ అతడిని తలుచుకుంటూ ఉంటారు కదా. ముక్తి ప్రదాత అయిన ఆ తండ్రి అందరికీ ఒక్కడే. మీ వద్దకెవరైనా వస్తే వారికి విడివిడిగా అర్థం చేయించండి. కరాచీలో ఒక్కొక్కరికి విడివిడిగా కూర్చొని అర్థం చేయించేవారు. పిల్లలైన మీరిప్పుడు యోగంలో దృఢంగా అవుతే మీ ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఇంకా అంత పదును రాలేదు. స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది, చదువు ద్వారా శక్తి లభించదు. జ్ఞానం ఖడ్గం వంటిది, దానికి స్మృతి అనే పదును పెట్టాలి. ఆ శక్తి తక్కువగా ఉంది. పిల్లలు స్మృతి యాత్రలో ఉండటం ద్వారా మీకు శక్తి లభిస్తుంది అని బాబా రోజు అంటూ ఉంటారు. చదువులో ఇంత శక్తి లేదు, స్మృతి ద్వారా మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు. మీరు మీకోసమే ఇవన్నీ చేస్తున్నారు. ఎంతో మంది వచ్చారు, వెళ్ళిపోయారు. మాయ కూడా శక్తివంతమైనది. ఈ జ్ఞానం చాలా బాగుంది, ఎంతో సంతోషంగా ఉంటుంది అని అంటారు. కానీ చాలా మంది రారు. ఓహో, ఇప్పుడు బాబా వచ్చారు, మేము మా సుఖధామంలోకి వెళుతున్నాము అని భావిస్తారు. ఇప్పుడింకా పూర్తి రాజధాని స్థాపన జరగలేదు కదా. ఇప్పుడు మీరు ఈ సమయంలో ఈశ్వరీయ సంతానంగా ఉన్నారు. మళ్లీ దేవతలుగా అవుతారు. మళ్లీ అప్పుడు డిగ్రీ తగ్గినట్లే కదా. మీటర్లో పాయింట్లు ఉంటాయి, ఇన్ని పాయింట్స్ తక్కువవుతాయి. ఇప్పుడు మీరు ఒక్కసారిగా ఎంతో ఉన్నతంగా అవుతారు. మళ్లీ తగ్గుతూ తగ్గుతూ కిందకొచ్చేస్తారు. మెట్లు కిందకి దిగవలసిందే. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం మెట్ల జ్ఞానముంది. మీ ఉన్నతితో అందరూ లాభాన్ని పొందుతారు. మళ్లీ మెల్లమెల్లగా కిందకి దిగుతూ వస్తారు. మొదటి నుండి ఈ చక్రాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో మీరు పైకెక్కే కళలో ఉన్నారు, ఎందుకంటే మీ తోడుగా బాబా ఉన్నారు కదా. మనుష్యులు ఏ ఈశ్వరుడినైతే సర్వవ్యాపి అని పిలుస్తారో ఆ తండ్రే స్వయంగా ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలు అని అంటూ ఉంటారు. పిల్లలు మళ్లీ బాబా బాబా అని అంటూ ఉంటారు. బాబా మనల్ని చదివించేందుకు వచ్చారు. ఆత్మ చదువుతుంది, ఆత్మనే కర్మలు చేస్తుంది. ఆత్మ అయిన మనం శాంత స్వరూపులం. ఈ శరీరం ద్వారా కర్మలు చేస్తాము. ఎప్పుడైతే దుఃఖం ఉంటుందో అశాంతి అన్న పదం వాడతారు. వాస్తవానికి శాంతి మన స్వధర్మం. మనశ్శాంతి కావాలని చాలా మంది అంటూ ఉంటారు. ఆత్మ స్వయం శాంత స్వరూపం, ఆత్మ ఇల్లు శాంతి ధామం. మీరు స్వయాన్ని మర్చిపోయారు. మీరు శాంతి ధామంలో ఉండేవారు. శాంతి అక్కడే లభిస్తుంది. ప్రస్తుతం మనుష్యులందరూ ఒకే రాజ్యం, ఒకే ధర్మం, ఒకే భాష ఉండాలి అని అంటారు. వన్ కాస్ట్, వన్ రిలీజియన్, వన్ గాడ్. ప్రభుత్వము వన్ గాడ్. భగవంతుడు ఒక్కడే అని కూడా వ్రాస్తుంది. మరి సర్వవ్యాప్తి అని ఎందుకంటారు? వాస్తవానికి భగవంతుడు ఒక్కడే అన్న విషయాన్ని ఎవరూ నమ్మటం లేదు. కావున మీరు ఇప్పుడు మళ్లీ వీటిని వ్రాయాలి. లక్ష్మీనారాయణుల చిత్రాన్ని తయారు చేసినప్పుడు దానిపై సత్తిగంలో వీరి రాజ్యమున్నప్పుడు ఒకే భగవంతుడు ఒకే దైవీ ధర్మం ఉండేది అని వ్రాయండి. కాని మనుష్యులు ఏమి అర్థం చేసుకోరు, అంత శ్రద్ధ చూపించరు. ఎవరైతే బ్రాహ్మణ కులానికి చెందిన వారో వారి ధ్యాసే దానివైపు కెళుతుంది. ఇంకెవరూ దానిని అర్థం చేసుకోలేరు. కావుననే బాబా వేరు వేరుగా కూర్చోపెట్టి అర్థం చేయించండి అని అంటారు. ఫారం నింపించినట్లయితే వారు ఎవరిని నమ్ముతున్నారో అర్థమవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కరిని నమ్ముతారు. మరి వారి అందరినీ ఒకే చోట ఎలా కూర్చోపెట్టి అర్థం చేయించగలరు? అప్పుడు వారు అందరూ వారి వారి విషయాలు చెప్పటం మొదలు పెడతారు. మొట్టమొదట మీరు ఎక్కడికి వచ్చారు అని వారిని ప్రశ్నించాలి. బీకే అన్న పేరును ఎప్పుడైనా విన్నారా? ప్రజాపిత బ్రహ్మతో మీకు సంబంధం ఏమిటి? ఎప్పుడైనా వారి పేరు విన్నారా? మీరు ప్రజాపిత బ్రహ్మ సంతానం కదా. ఇప్పుడు మేము ప్రత్యక్షంగా వారి సంతానంగా ఉన్నాము. వాస్తవానికి మీరు వారి సంతానమే, కాని మీరు అలా భావించటం లేదు. అలా అర్థం చేయించటానికి చాలా యుక్తి కావాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, మందిరాలు మొదలైన వాటిని చూసినప్పుడు ఇవన్నీ మా స్మృతి చిహ్నాలే. ఇప్పుడు మేము ఈ విధంగా లక్ష్మీనారాయణగా అవుతున్నాము అన్న స్మృతి సదా ఉండాలి. రెండో పాయింట్, గ్రహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి. హంసలు కొంగలు కలిసి ఉన్నప్పుడు చాలా యుక్తిగా నడుచుకోవాలి, సహించుకోవాలి కూడా. వరదానం, ఐక్యత మరియు సంతుష్టత యొక్క సర్టిఫికేట్ ద్వారా సేవలో సదా సఫలత మూర్త భవ. సేవలలో సఫలత మూర్తులుగా అయ్యేందుకు రెండు విషయాలను ధ్యానంలో ఉంచుకోవాలి. ఒకటి సంస్కారాలను కలుపుకునే ఐక్యత, మరియు ఇంకొకటి స్వయం సదా సంతుష్టంగా ఉండండి మరియు ఇతరులను కూడా సంతుష్టపరచండి. సదా పరస్పరం స్నేహ భావంతో, శ్రేష్టత భావనతో సంపర్కంలోకి రండి. తద్వారా ఈ రెండు సర్టిఫికేట్లు లభిస్తాయి. అప్పుడిక మీ ప్రత్యక్ష జీవితం బాబా ముఖ దర్పణంగా అయిపోతుంది. మరియు ఆ దర్పణంలో బాబా ఎలా ఉన్నారో అలా కనిపిస్తారు. స్లోగన్, ఆత్మిక స్థితిలో స్థితులై అనేక ఆత్మలకు ప్రాణదానం ఇచ్చినట్లయితే దీవెనలు లభిస్తాయి. అవ్యక్త ప్రేరణ పాయింట్. ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలింపచేసి యోగాన్ని జ్వాలా స్వరూపంగా తయారు చెయ్యండి. ఏ విధంగా అగ్నిలో ఏదైనా వస్తువును వేసినప్పుడు దాని నామరూపాలు గుణాలు అన్ని మారిపోతాయో, అలాగే ఎప్పుడైతే బాబా స్మృతి యొక్క లగ్నం అనే అగ్నిలో పడతారో అప్పుడు పరివర్తన అయిపోతారు. మనుష్యుల నుండి బ్రాహ్మణులుగా అయిపోతారు. ఆ తర్వాత బ్రాహ్మణుల నుండి దేవతలుగా, దేవతల నుండి ఫరిస్తాలుగా అయిపోతారు. లగ్నం యొక్క అగ్ని ద్వారా ఎలా పరివర్తన జరుగుతుందంటే, ఇక మనది అంటూ ఇంకేమీ ఉండదు. కావుననే స్మృతినే జ్వాలా రూపము అని అంటారు. ఓం శాంతి.